2000 తర్వాత 21st ఉజ్వల భవిష్యత్ అంటాం కదా, 21st సెంచురీ, ఈ గోల్డెన్ ఇరా, దానికి పూజ గురుదేవుల యొక్క సూపర్ ప్లాన్ ఏంటి అంటే, ఈ లాస్ట్ 10 ఇయర్స్లో మొత్తం అవతార పరిక్రమని ఫాస్ట్ రీసైక్లింగ్ చేసేయాలి అని. ఎందుకు ఫాస్ట్ రీసైక్లింగ్ చేసేయాలి అనేది పాయింట్ వస్తుంది అంటే, డెత్ ద గ్రేట్ అడ్వెంచర్ అని జాలకులు మహర్షి పుస్తకం రాస్తాడు. చావు అనేది మీరు భయపడాల్సినటువంటి అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమి కాదు, అది ఒక చాలా పెద్ద అడ్వెంచర్, ఒక చాలా పెద్ద సాహసయాత్ర. ఆ సాహసయాత్రలో అడుగు పెట్టే ముందు మనిషికి సాధారణంగా ఏమవుతుంది అంటే, వాడి జీవితంలోని చాలా ప్రముఖమైనటువంటి ఘట్టాలు సర్వమన సినిమా రీలాగా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ వాడి కళ్ళ ముందు ఫ్లాష్ అయిపోయి, హీ డిసైడ్స్ దమ్మిందే, నేను తప్పు చేశానా ఉప్పు చేశానా, నేను చేసిన దాంట్లో తప్పులు ఏమున్నాయి ఉప్పులు ఏమున్నాయి, ఉప్పు అనుకుని తప్పులు ఎన్ని చేశాను, తప్పు అనుకుని ఎన్ని కరెక్ట్గా చేశాను, ఇవంతా కూడా బ్యాలెన్స్ చేసుకుంటాడు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో. అలాగే గురుగారు కొన్ని కోట్ల 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 సంవత్సరాలకి ఆ కోట్ల సంవత్సరాల యొక్క బేరీస్ ఇప్పుడు వేసుకోవటం అనేది ఒక అసంభవమైనటువంటి కృత్యం. దాని గురించి, ఆ కాన్షియస్నెస్ గురించి, ఆ చేతనత్వాల గురించి మనకి ఆ ఎపిసోడ్స్ కనుక అర్థమవుతాయి. ఎపిసోడ్స్ అర్థమవటానికి కారణం నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకి అర్థమయ్యేటటువంటి లైఫ్ టైం కానీ మన కాన్షియస్నెస్ కానీ, మానవ జాతి యొక్క కాన్షియస్నెస్, 60 సంవత్సరాలు అనుకున్నా, 70 సంవత్సరాలు అనుకున్నా, 100 సంవత్సరాలు అనుకున్నా, 1 కోటి సంవత్సరాలు అనుకున్నా, అది మానవీయ చేతనత్వం కదా. మానవీయ చేతనత్వంలో సమయం యొక్క గణన, భూమి చుట్టూ సూర్యుడు ఎంత టైంలో తిరుగుతాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆర్ మూన్ అంటే మూడింటిది. ఇవి కాకుండా నిద్రపోతున్నప్పుడు ఇంకో రకమైనటువంటి కాలగణన ఉంటుంది, అది మన చేతనత్వమే, మన కంట్రోల్లో ఉండేటటువంటి చేతనత్వమే. మనిషి ఒక కళ చూస్తున్నాడు అంటే, మనిషి ఒక కళ చూస్తున్నాడు అంటే ఆ కళని బ్రేక్ చేయొచ్చు నువ్వు. మనిషి కలగంటూ ఉంటే ఆ కళని మనం బ్రేక్ చేయొచ్చు. వాడి కళ్ళను చూసి నిద్రపోతున్నవాడు కలగంటూ ఉంటే వాడు కళ్ళు కదులుతుంటాయి, ర్యాపిడ్ ఐ మూమెంట్ ఆర్ఈఎం అంటాను దాన్ని. అంటే జాగ్రత్త అవస్థలో ఉండి కూడా స్వప్నావస్థలో ఉండేటువంటి ఒక సంఘటనకి నువ్వు బ్రేక్ వేయవచ్చు. అంటే అది కూడా మానవీయ చేతనత్వంలోని ఒక భాగమే. కానీ అక్కడ టైం సెన్స్ ఎలాంటిది, చాలా తమాషాయిన టైం సెన్స్. అక్కడ పడుకుంటాడు, కళ్ళు చూస్తాడు, 1000 సంవత్సరాలు గడిచిపోతాయి, కళ్ళు తెలుస్తాడు, 2 నిమిషాలు జరుగుతాయి, అంతే కదా. సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్, హీరో హీరోయిన్ లైఫ్ టైమ్స్ జరిగిపోతాయి 3 అవర్స్లో, 2 అవర్స్ 40 మినిట్స్లో. అంచేత ఈ కాలంలో కోట్ల సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు అనే పదాలకి ఏ కాన్షియస్నెస్ గురించి, ఏ చేతనత్వంలో మనము ఉండి మాట్లాడుకుంటున్నాము అనేది కనుక మనం ఆనందించుకుంటూ, మానవ జాతి మెలకువగా ఉన్నప్పుడు అందరికీ సమానంగా ఒక మిగిలేటటువంటి ఒక టైం క్యాలెండర్ ఉన్నది, దాని గురించి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఇదంతా ఆ టైం క్యాలెండర్లోనే మనకి వెనక్కి వెళ్తే, స్వాప్నిక జగత్తులో వెనక్కి వెళ్ళాలంటే అసలు దానికి టైం సెన్స్ లేదు అసలు. కానీ మామూలుగా మనిషి సంవత్సరంలో వెనక్కి వెళ్తూ ఉంటే, ఇటువంటి చరిత్ర, ఇటువంటి సంఘటన, ఇటువంటి కాలక్రమంలో చేతనత్వముల సమూహము మరి ఎప్పుడు ఏర్పడలేదు, ఏర్పడబోదు అని ఒక ఫ్యాక్టే ఇందులో. అంచేత గురువుగారు చేసినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే, ఇందులో మత్స్యావతారంలో పీక్కి, మత్స్యావతార కాలంలో పీక్కి వెళ్ళినటువంటి ఆత్మలు ఉన్నారు, మొన్న మొన్న కృష్ణావతారంలో పీక్కి వెళ్ళినటువంటి ఆత్మలు ఉన్నారు. ఈ ఆత్మలు, ఆత్మలకి కాలానుగుణ్యంగా కనుక చూస్తే కొన్ని కోట్లాన కోట్ల సంవత్సరాల తేడా ఉంటుంది కనుక, ఆ కోట్లాన కోట్ల తేడా కూడా లేకుండా వీళ్ళందరూ కూడా 21వ శతాబ్దం వచ్చేసారు కదా, ఒకే ధరాతలంలో, ఒకే ప్లేనులో, ఒకే కాన్షియస్నెస్లో, ఒకే స్టేజ్లో, ఒకే సాహసంతో పని చేయగలుగుట అన్నదానికి, ధర్మానికి 4 కాళ్ళని చెప్తూ ఉంటాం మనం, వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మానికి అది ఆరుస్తూ ఉండదు, నందిని పెడతాం. అందుకే ఏంటి, ధర్మం యొక్క 4 పాదాల్లో మొట్టమొదటి పాదం వివేకము, భగవంతుడికి దానికి ఏం సంబంధం లేదు, ధర్మానికి, మనం అనుకునేటటువంటి ధర్మానికి సంబంధం ఏం లేదు. మొదటిది వివేకము, మొదటి పాదము. వివేకము తర్వాత సంయమనము, రెండవ పాదము. మూడవ పాదము సేవ. దీని తర్వాత ఉన్నటువంటి నాలుగవ పాదము సాహసము. ఈ నాలుగు మనలోకి రావాలి, సాధకుల్లోకి రావాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలోకి రావాలి. దీనికి అవతార పరంపరలు ఎలా ఉపయోగపడతాయి, ఎలాగో మనం ఉపయోగపడేటట్టు చేయాలి అన్నది గురువుగారి ఉద్దేశం తప్ప మళ్ళా తిరిగి మత్స్యావతారం మత్స్యావతార ప్రక్రియ రిపీట్ చేయటం అన్నది మాత్రం కాదు. ఏబిసిడీలు వచ్చినా మీకు ఏది ఒకసారి చెప్పేయండి, రైట్ వెళ్ళిపోండి అంటే, ఏబిసిడీలు వచ్చాయి సరే, ఏబిసిడీలని 27వ శతాబ్దానికి ఎలా ఉపయోగించుకుంటావు నువ్వు, కూర్మావతారాన్ని 27వ శతాబ్దానికి ఎలా ఉపయోగించుకుంటావు, ఇది ఆయన మెయిన్ స్ట్రెస్ ఆయన చేసేది గురువుగారు. ఆ గురువుగారు అంత గొప్పగా స్ట్రెస్ చేయగలుగుతున్నారు కనుకే ఆ రాజ్యదేవం అయ్యాడు అనేక మందికి. ఎందుకంటే మిగతా ఎక్కడా కూడా ఈ డెప్త్ లేదు. ఉంది భగవంతుడు భజన ఉంది, కలికావతారం రాబోతుందని తెలుసు, కానీ ఈ డెప్త్ లేదు. సరే, ఈ మత్స్యావతార ప్రక్రియలో మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ మత్స్యగంధి అనే ఒక పేరు భీష్ముడితో పాటు ఎప్పుడు కూడా లింక్ అయిపోతూ ఉంటుంది. దాని తర్వాత ఈ మత్స్యగంధి భీష్ముడితో పాటు లింకప్ అయిపోయే పరిస్థితి ఏర్పడటానికి ముందు మత్స్యగంధి వాసన పోవాలి, సుగంధం రావాలి. దానికి ముందు పరాశరుడు రావాలి. ఆ పరాశరుడికి ఒక కాలు ఉండదు, ఇది కదా భంగుముని అని కూడా అంటూ ఉంటాం కదా. పరాశరుడు సత్యవతి కథ మీకు అర్థమైందా, కథ అర్థమైతే నేను సింపుల్గా దాన్ని మనం ఈ పాయింట్కి లాక్కొచ్చిస్తాను. కథ ఏంటి అంటే, పరాశరుడు ఒకసారి నది దాటబోతూ ఉంటే సత్యవతిని చూస్తాడు. అప్పుడున్నటువంటి పరిస్థితి చాలా ఒక మహత్తరమైనటువంటి వ్యక్తి జన్మించడానికి అనుకూలంగా ఉంటుంది కనుక దాని యొక్క మత్స్యగంధత్వాన్ని పోగొట్టేస్తాడు, మీనరాశి లక్షణాలు పోగొట్టేస్తాడు. మీనరాశి లక్షణాలు పోగొట్టి పరాశర ముందుకు వెళ్ళేటటువంటి బాణం కింద మారుస్తాడు. వాడు వ్యాసుడిలాగా అభివృద్ధి చెంది సర్వప్రపంచంలో అలా వ్యాప్తి చెందుతాడు. అది ఆ కథ యొక్క అంతరార్థం. అంచేత ఈ కథ యొక్క అంతరార్థంలో గాయత్రి పరివారం వాళ్ళు మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, వాళ్ల చేతనత్వము మిగతా చేతనత్వాలతో పాటు సమానంగా ఉందా లేదా. ఎలా ఉంటుంది మిగతా చేతనత్వాలు వాటితో సమానంగా? ఈ చేతనత్వము భూమి మీద పనిచేయటానికి ఆధారభూతమైనటువంటి కారణాలు ఈ 7 చక్రాలు. ఈ 7 చక్రాల వల్లే మనిషి భూమి మీద జాగరూకతతో అవేర్నెస్తో మెలకువగా పనిచేయగలుగుతాడు. అంటే వాడు మెలకువగా ఉన్నాడు అంటేనే అర్థం ఏంటంటే 7 చక్రాలు పనిచేస్తున్నట్టు అర్థం. మెలకువగా లేడనుకో, కొన్ని చక్రాలు మూసుకుపోయాయని అర్థం. గాఢ నిద్రలో ఉంటే ఏ చక్రము పనిచేస్తుంది అది గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా. అందువల్ల మత్స్యావతారం యొక్క పరాకాష్ఠ ఏంటి, 7 చక్రాలు ఋషి అవస్థని పొందటం, సప్త ఋషుల వల్లే ఉండటం. ప్రతి చక్రము కూడా ఒక ఋషి వల్ల ప్రవర్తిస్తూ ఉంటుంది కనుక మత్స్యావతార పరిసమాప్తంలో 7 ఋషులు మత్స్యం దాటిస్తుంది అనేటువంటి కథ చెప్తాడు. అంచేత మరి ఇక్కడ మనం ఏం చేయాలి, గాయత్రి పరివారం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మరి ఇప్పుడు ఏం చేసుకోవాలి మనం, ఇక్కడ మనకున్నటువంటి 7 చక్రాలు ఏమిటి, ఈ 7 చక్రాలని ఎలా కడిగేయాలి, ఈ 7 చక్రాలని ఎలా కడిగేయాలి అనే దాంట్లో మనం చాలా పెద్ద బాధ ఎక్కడ పడతాం అంటే, మట్టిలోని శరీరంలోని మట్టి మట్టితో కడిగేస్తాం. మరి ఆలోచనలు దేంతో కడగాలి, ఆలోచనతోనే కడగాలి అంతే కదా. ఏ తత్వానికి సంబంధించినటువంటి మన దగ్గరటువంటి చక్రము ఉన్నదో ఆ చక్రము ఆ శరీరము ఆ తత్వము ఆ గుణాలతోనే కడిగేయాలి కనుక రజనీష్ యొక్క ఉద్దేశం. రజనీష్ యొక్క అంతరార్థం ఈ మత్స్యావతార ప్రక్రియలను అది కూడా ఒక పార్టే అతండి, అతను చాలా చేశాడు అతండి చెప్తా అందరిది. అంచేత గురువుగారు మరి దానికి ఏం చేశారు, రజనీష్ ఏం చేశాడో మనకు తెలుసు, మరి గురువుగారు ఏం చేశాడు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ 7 చక్రాలు పూర్తిగా కడిగి వేయాలి. ఈ 7 చక్రాలని కడిగి వేసిన తర్వాత ఆ వ్యక్తి దేనికి రెడీ అయి ఉండాలి, కూర్మావతారంలో అడుగు పెట్టడానికి రెడీ అయి ఉండాలి. లాస్ట్ టైం ఒంగోలులో క్యాంప్ జరిగినప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేసింది అదే, మన మత్స్యావతారం పరిసమాప్తి అయినది అని నేను సంఖ్య చెప్పాను. దేనికి, దేవస్థాపన కార్యక్రమాలకు ఒక సంఖ్య చెప్పాను నేను. అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటే మనం 70,000 మందిని చేద్దామండి అన్నాను. ఆ 70,000 మందిని చేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఈ 7 చక్రాలకి సంబంధించినటువంటి అంతరార్థం. ఇప్పుడు అది తర్వాత ఎలా చేస్తాము ఏమి చేస్తాము అనే దానికి గురువుగారు స్పష్టంగా ఏమని చెప్పారు అంటే, షట్చక్ర జాగరణాలకు కానీ ఈ చక్రాలను కడిగి వేయటానికి కానీ ఆయన చెప్పింది ఏమిటి అంటే, శివ ప్రిన్సిపుల్, యుఎస్ఏ ప్రిన్సిపుల్, అమెరికాకైనా వెళ్ళిపోండి లేకపోతే ఎవరెస్ట్కైనా వెళ్ళిపోండి అన్నాడు ఆయన. అంచేత కూర్మావతారంలోకి అడుగు పెట్టేసరికల్లా ఉపాసన సాధన ఆరాధన యుఎస్ఏ, ఈ యుఎస్సీకి రావాలి అంటే ఏం చేయాలి? సమయ సంయమము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనము, ఇవి ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన ఇండివిజువల్ కాన్సెప్ట్లో, సోషల్ కాన్సెప్ట్స్లో. ఈ సోషల్ కాన్సెప్ట్స్లోకి మనం దీన్ని కనుక మనం తీసుకురావటం మొదలెట్టినప్పుడు మినరల్ కింగ్డమ్లో ఒక అత్యద్భుతమైనటువంటి సంఘటన జరిగింది. రేడియం డిస్కవర్ అయింది. రేడియం ఏం జరుగుతూ ఉంటుంది? ఏ విధమైనటువంటి భౌతిక రసాయనిక ప్రయోగాల వల్ల కానీ దాంట్లోంచి ఉద్భవించేటటువంటి శక్తులను మీరు ఆపలేరు. ఖనిజాలలో అది జరిగింది, మనుష్యుల్లో అది జరగాలి. ఇది కూర్మావతారం. ఏం జరిగింది? కూర్మావతార ప్రక్రియ జరిగినప్పుడు ఒకవైపు హలాహలం వస్తూ ఉంటే ఒకవైపు అమృతం వస్తూ ఉంటుంది. రెండూ వస్తూ ఉంటాయి. 14 రత్నాలు బయటకు వస్తూ ఉంటాయి. సముద్ర మందనం జరిగినప్పుడు, కూర్మావతారము కూర్మం మీద వచ్చినప్పుడు. కానీ ఆ కూర్మం ఎలాంటిది? అలా 4 కాళ్ళను లోపలికి ముడుచుకోగలిగేది. ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనము, సమయ సంయమనము పూర్తిగా తెలుసుకున్నటువంటి సాధకుడు ఎప్పుడు వచ్చి పూర్తిగా ఉపాసన సాధన ఆరాధనలో అడుగు పెడతాడో అప్పుడు కూర్మావతారం యొక్క పరాకాష్ఠది. కానీ ఈ కూర్మావతారం యొక్క పరాకాష్ఠలో వాడి జీవితంలో జరుగుతున్నది ఏంటి? టసలు జరుగుతుంది, మంధన్. అంచేత గురువుగారు ఎప్పుడు కూడా తన ధ్యానం చేస్తున్నప్పుడు అది చేస్తున్నప్పుడు మంధన్ మంధన్ అని ఆరుస్తూ ఉండేవారు. మీకు టేప్ ఆయన ఉంటే వినండి ఎప్పుడైనా, మెడిటేషన్ టేప్. అంచేత ఈ మంధనం జరిగిందా లేదా, ఈ సమయ సంయనము, ఇంద్రియ సంయనము, వాక్ సంయనము, అర్ధ సంయనము జరిగిందా లేదా అనే దానికి ఈ గురువుగారు చాలా డైరెక్ట్గా ప్లాన్స్ ఇచ్చారు. ఒక రోజులో ఒక జీవితం కాలం పాటు సరిపోయేటటువంటి జీవితాన్ని మీరు కనుక ఉపయోగించుకోగలిగితే, ఒక పొద్దున లేచారు రాత్రి పడుకునే లోపల ఒక జీవితకాలం పాటు మనం నేర్చుకోగలిగేటటువంటివి నేర్చుకుంటే మీరు ఈ కూర్మావతారాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు అవుతారు. అక్కడ నుంచి మంచి రోజులోకి అడుగు పెడతారు. వరాహావతారంలో ఆయన ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే హర్ దిన్ నయాజన్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతుంది ఇది 92 జరుగుతుంది. ఈ 92లో అందుకే అఖండ జ్యోతిలో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి వేశాడు ఆయన. ఏంటి ఆయన చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ వేసింది? హరిద్వార్లో జపం చేసుకుంటున్నటువంటి ఒక సాధువు ఒక అమెరికన్ దంపతులను చూస్తాడు. ఈ అమెరికన్ దంపతులను చూడటం వల్ల అమెరికా చూడాలనేటటువంటి కోరిక కలుగుతుంది. అమెరికాని చూడాలి అనేటటువంటి కోరిక కలగానే వాడు ఏ అవతారంలోకి వెళ్ళాడు? మత్స్యావతారంలోకి వెళ్ళిపోయాడు. డిజైర్స్ మత్స్యావతారంలోకి వెళ్ళిపోయాడు కనుక ఇక్కడ శరీరాన్ని వదిలేసి వాడు మత్స్యావతారంలోకి వెళ్తాడు, ఆ శరీరంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ సంస్కృతంలో ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులకి అర్థం కాదు. అర్థం కాకపోతే భారతీయ భాష తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళితే ఇతను సంస్కృతంలో మాట్లాడుతున్నాడు, నేను ఒక యోగిని చెప్తున్నాడు పూర్వజన్మలో, నేను అమెరికా మాత్రమే చూడటానికి వచ్చాను తప్ప ఈ తల్లిదండ్రి అంటే నాకేం సంబంధం లేదు, నాకు అమెరికా చూపించేయండి చాలు అంటాడు. ఈ లోపల అమెరికా చూపించడానికి అంతా తయారు చేసుకునే లోపలే శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు వాడు. హరిదిన్ నయా జన్మ హరిరాత్ నయామవుతంటే అర్థం ఏమిటి అంటే, ఒక అమెరికన్ దంపతులను చూసినంత మాత్రాన అమెరికాలో పుట్టాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తి పూర్వజన్మ స్మృతి ఉన్నప్పటికీ కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అమెరికాలో పెరిగి పెద్దవాడే, ఏ విధమైనటువంటి అక్కడ రాగద్వేషాలకి బంధనాల్లో చిక్కుకోకుండా 5-6 సంవత్సరాల లోపల బయటపడ్డాడు. కానీ కోరిక తీరలేదు. అమెరికాని చూడలేదు, చూపించండో 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 అన్నాడు తప్ప చూడలేదు. ఈ లోపల బయటపడిపోయాడు. అది అఖండ జ్యోతిలో గురువుగారు వేసినటువంటి ఒక కథ. ఈ వరాహావతారంలో హరిదిన్ నయా జన్మ హరిరాత్ నయామవుతిలో ఏంటి సాధకుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే, ప్రవ్రజ్య అనేటటువంటి ఒక పదం వాడుతూ ఉంటాం మనం. ఈ ప్రవ్రజ్య అనేటటువంటి పదం వాడుతున్నప్పుడు మనం చాలాసార్లు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అనేక రకాలైనటువంటి బంధుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి, బంధుత్వాలు చెదిరిపోతూ ఉంటాయి ఒక జీవితకాలంలో. గురువుగారు చెప్పినటువంటి హరిదిన్ నయా జన్మ హరిరాత్ నయామవుత్ అనేది ఈ సంవత్సరం మన స్లోగన్ అవ్వాలి సాధకులకి. అంటే ఈ రాత్రి ఈ పొగలు సాధకులకి స్లోగన్ అవ్వాలి అంటే, ఒక జీవిత కాలంలో అసలు మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం, ఏది నేర్చుకోవాలి, ఏమి నేర్పాలి అని అసలు ఏ పుట్టడం అది మనం మర్చిపోతున్నాము కనుక, అసలు ఈ ఆధ్యాత్మిక సాధనకు కానీ ఈ హరిద్వార్లో జరిగేటటువంటి సాధనలకు కానీ మిగతా సాధనలకు కానీ దేనికి కానీ లక్ష్యము అనేది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒకసారి హత్య ఎన్ని రకాలుగా చేయాలి అనేది లక్ష్యం అవ్వచ్చు. ఒకటికి అవ్వచ్చు అవ్వకూడదా ఆ డిస్కషన్ గురించి మనం మాట్లాడుకోవద్దు, అదే అయింది అనుకుందాం. అప్పుడేమవుతాడు వాడు? ఎన్ని హత్యలు చేసినా వాడి మీద హత్యా ప్రయత్నం కానీ వాడి మీద అంతకుడుగా ముద్ర కానీ పడదు. ఇచ్చంటే హంతకుడిగా ఒక హత్య చేయగానే వాడి గురిశిక్ష వేసేస్తే ఇంకా హత్య ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేటటువంటి రీసెర్చ్ వాడు చేయలేదు కదా. అంచేత ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, మనము చేయవలసినటువంటి సాధనలో మత్స్యావతార సాధన ప్రక్రియ యొక్క ఫలాలు పోగొట్టుకోకుండా, మత్స్యావతార సాధన ప్రక్రియలో మనం ఏం ఫలితాలు పొందాము, 7 చక్రాలు సమానంగా పనిచేయటం, సింక్రనైజ్డ్గా పనిచేయటం. ఎక్కువ పనిచేయకూడదు, తక్కువ పనిచేయకూడదు. మనం యాక్సిలరేటర్ మీద కారు పెడతాం, ఎక్కువ యాక్సిలరేషన్ ఇచ్చేస్తే జంప్ చేసి ముందుకు పోతుంది, తక్కువ యాక్సిలరేషన్ ఇస్తే ఇంజన్ ఆగిపోతుంది. సమానమైనటువంటి యాక్సిలరేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అలాగే మనకి పొందినటువంటి ఈ జీవితంలో ఎంత యాక్సిలరేషన్ ఇవ్వాలి, ఎంత చేయాలి, ఎంత జ్ఞానం సంపాదించుకుందాము అనేదే మనం గుర్తుంచుకోవాలి తప్ప, వ్యక్తి విశేషాలతో సంబంధ బాంధవ్యానికి ప్రాముఖ్యత ఇచ్చిన మరు క్షణము హర్దిన్ నయా జన్మ హర్దిన్ నయామౌత్ అనేది అసలు మనకి ఎందుకు పనికిరానటువంటి ఒక సూత్రంగా మారిపోతుంది. కానీ తమాషా ఏంటి, సోషల్ నామ్స్లో, సోషల్ సెటప్లో ఈ హర్దిన్ నయా జన్మ హర్రాత్ నయీమౌత్ అనేది ఖచ్చితంగా ఆచరికబడుతుంది. బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే 3 సంవత్సరాల కంటే ఒక చోట ఉండనివ్వబడరు వాళ్ళు. కొత్త సంబంధాలు కానీ ఏ విధమైనటువంటి బంధవ్యాలు కానీ డెవలప్ చేసుకోవటానికి వీలు లేదు ట్రాన్స్ఫరబుల్ పోస్ట్లో. ట్రాన్స్ఫరబుల్ పోస్ట్లో ఉన్నారు అంటేనే అర్థము మీరు 92లో వరాహ అవతారంలో ఉండేటటువంటి హక్కు మీకు చాలా ఎక్కువగా ఉంది అని అర్థము. టీజేపీఎస్ కాలేజీ లాంటి కాలేజీలు మీరు చేరితే ట్రాన్స్ఫరో మర్రో అని అడిగినా కూడా మీకు బుద్ధి ఉందా అని అడిగేటటువంటి ప్రిన్సిపాళ్ళు దొరికి ఓహో నాకు బుద్ధి లేదు కాబోలు అనుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. అంచేత వాడు కురుమావతారంలోనే ఉంటారు తప్ప వరాహ అవతారంలోకి రాలేదు. అంచేత ఈ వరాహావతార ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, స్థలాలు మారుతూ ఉండాలి, బంధాలు మారుతూ ఉండాలి, బంధాలలో ఉన్నటువంటి తీపి మారుతూ ఉండాలి. బంధాలు మారుతూ ఉండాలి అంటే ఎక్కడా భగవద్గీతలో కానీ ఎక్కడా గడా బంధము ప్రేమమైనటువంటి బంధాలే ఉండాలి తప్ప కఠోర బంధాలు ఉండకూడదు. కఠోరత్వము అనేది మన స్వార్థము వల్ల అందులోకి ఏర్పడతాయి తప్ప ఏ బంధము బాధాకరమైనటువంటి బంధము కాదు. ఏంటి అది కరెక్ట్, ఏ క్షణంలో మనం వదిలేయవచ్చు, ఏ క్షణంలో వదిలేయకూడదు. ఇంచేత ఈ తమాషా ఎక్కడైనా ప్రేమ చూపించటము, హత్య జరిగేటటువంటి పరిస్థితులు రెండు ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి కాదా. కానీ తేడా ఎక్కడ, ప్రేమ ఉన్న చోట ఎక్కడ వదిలిపెట్టచ్చో తెలుసు, హత్య ఉన్న చోట ఎందుకు వదలకూడదో తెలుసు, అంతే కదా తేడా. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రేమకి హింసకి అసలు తేడా ఏం లేదు. ఓవర్ ప్రేమ హింస అవుతుంది. గాంధీ గారి గురించి చెప్తూ గాంధీ గారు చెప్పారు కనుక మేము ఒప్పుకున్నాం అన్నట్టు ఒకడు బయటకు వచ్చేసాడు. ఒప్పుకున్న తర్వాత గాంధీ లాంటి అహింసాత్మకమైనటువంటి సాధు పుంగవాణ్ణి మేము అక్కడ చూడలేదు. ఆయన వల్ల కదా ఈ సమస్య ఈ విధంగా ఏ విధమైనటువంటి బాధ లేకుండా సామంజస్యపూరితమైనటువంటి వాతావరణంలో జరిగినది అని అంటే, అయ్యా నా మీద కత్తి పెడితే నేను ప్రతిఘటించి వాడిని కింద పడేసి కత్తి తీసి పారేయగలను, నా మాట వినకపోతే నేను చచ్చిపోతాను మురు అనే వాడి దగ్గర మేము ఏం చేస్తాను ఉండిపోక అన్నాడు. అంచేత నేను ఆత్మ నేను నా ప్రాణం పోయేంత వరకు ఉపవాసం చేస్తాను అనేది సూపర్ హింస అది కాదా. ఇంచేతంటే మామూలు హింసలో ఎదుటవాడి శారీరక బలాన్ని ఉపయోగించేటటువంటి ఛాన్స్ ఇస్తున్నావు నువ్వు. వాడు నీకంటే బలమైన వాడు అవుతే నీ చేతిలోని కత్తి ఎగరగొట్టేసి మధ్య నిన్ను పట్టేసుకుంటాడు, నీ చేత నోరు మీయిస్తాడు, నువ్వు వినవా అతనికి చూడ ఏం చేస్తాడు వాడు పాపం. వాడు నీకంటే చాలా శక్తివంతుడే నిజమే, కానీ ఏం చేస్తాడు వాడు. అంచేత హింస, ప్రేమ, అహింస చాలా తమాషా అయిన పదాలు. దీనివల్ల గాంధీ గారి యొక్క అహింసా సూత్రం తప్పు అని నేను చెప్పటం లేదు. మనం అర్థం చేసుకోవటం ఎంత తప్పు చేసుకుంటున్నామో. ప్రేమ అంటే ఏమిటి, హింస అంటే ఏమిటి, అహింస అంటే ఏమిటి అనే పదాలకి తేడా తెలియకుండా మనం చేసే చేష్టలు హింసాకరమైనటువంటి చేష్టలే, కానీ దానికి ప్రేమ అని పేరు పెడతాం. ఇందువల్ల సమత్వం యోగ ఉచ్యతే. ఎక్కడైతే బ్యాలెన్స్ ఉంటుందో, ఎక్కడైతే సమత్వం ఉంటుందో దాన్ని యోగ అంటాం. ఎక్కడైతే ఆ సమతౌల్యత నష్టపోతాము అప్పుడని హింస అయిపోతుంది. ఇది కనుక మనం మన జీవిత విధానంలో నేర్చుకోగలిగితే, రెండే విధానాలు నేర్చుకోమని చెప్పాడు. హర్దిన్ నయా జన్మ హర్దిన్ నయా మౌత్కి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి రెండు ఫార్ములు ఇచ్చాడు. సమత్వం యోగ ఉచ్యతే. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు సమానంగా ఎంత చేయాలో అంతే చేయి, ఎక్కువ చేయొద్దు తక్కువ చేయొద్దు, ఆ రోజుకి ఇంత చేయాలి అంత చేయి. రెండోది ఏం చేశాడు, చేసినటువంటి పని నీకంటే బాగా ఇంకోటి చేయటానికి వీల్లేదు, నీ ముద్ర దాని మీద పడాలి. సా ముద్ర, నీ ముద్ర. ఈ పని ఎవరు చేశారు, గురురాజారావు చేశారని తెలుసుకోవాలా పని చూడగానే.
ఈ రెండు కనుక మీరు నేర్చుకుంటే, కాదు రమణ చేసింది అనుకొని ఒప్పుకుంటాం, కొని ఎవరో ఒకళ్ళు ఏంటి అక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, మన సీల్, మన ప్రైవేట్ సీల్ ఎంత గొప్పది అంటే ప్రకృతిలో ఉన్నటువంటి గొప్పతనం. కలవపిల్లలు ఉండొచ్చు, ఒకే మూసలో పూసినటువంటి వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాళ్ళ చేతి వేళల్లో పటకన వేళ ప్రింట్ తీసుకుంటే, పటకన వేళనే కాదు ఏ వేలు ప్రింట్ అయినా తీసుకోండి, మీరు వేలు ప్రింట్ తీసుకుంటే, వాయిస్ ప్రింట్ తీసుకుంటే ఏకత్వం ఉండదు, డిఫరెన్స్ సిమిలారిటీ ఉండదు, అంటే సిమిలర్గానే ఉంటుంది. అలాగా మన జీవితములో సమత్వము, యోగ, కర్మసు, కౌశలం ఈ రెండు మీరు చూపించగలిగారా? చూపించగలిగితే ఆ జన్మ మీకు చరిత్రార్థం అయిపోయినట్టే, చాలా బాగా చేసినట్టే అన్నది కబీర్ దాస్. బట్టలు నైటల్లో పేరు, ఆయన వేశాడు ఆ బట్ట అంటే జీనీ జీనీ గునీరే చెదరియా. నేను చాలా గొప్పగా ఆడినటువంటి ఆ చెదరియా అంటే కాదు అంతేను కదా, దుప్పటి, దుప్పటి నేను నేశాను. ఎంత గొప్పగా చేశాను అంటే పూర్తిగా ఉపయోగించుకున్న తర్వాత కూడా జోకి ట్యూన్ ధర్ జీని చెదరియా ఎలా ఉందో ఆ బట్టని అలాగే వదిలేశాను నేను. దాంట్లో ఏ మట్టి అంటుకోలేదు, ఏమవలేదు. ఈ శరీరాన్ని, ఈ మొదలెట్టినటువంటి ఈ మానవ శరీరాన్ని నేను పొద్దున్న లేచినప్పుడు ఏ స్థాయిలో తీసుకొచ్చానో అదే స్థాయిలో చివరి వదులుతాం, న్యూట్రల్ నుంచి ఆఫ్ చేస్తాం కార్ని. అలాగే మళ్ళా కార్ని ఉపయోగించుకున్న తర్వాత మళ్ళా న్యూట్రల్లోకి పడేసి దాన్ని ఆఫ్ చేసేసాం అనేటటువంటి ట్రిక్ నాకు తెలియదు, మరి నేను మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పాను లేదు. నేను కాస్త మీరు కాస్త అర్థం చేసుకోవాలనుకుంటే తమస్ సత్వ రజోగుణాలని మూడు గుణాలు నేర్చుకోవటానికి కూడా మనము భూమి మీద అవతరిస్తూ ఉంటాం, ఉపయోగించుకోవటానికి, తెలుసుకోవటానికి. ఈ మూడు గుణాలు తెలుసుకోవాలి తప్ప ఏదో ఒక గుణం మాత్రమే నేను నేర్చుకుంటాను అంటే వాడికి ఎందుకు పనికిరాదు, వాడి జీవితంలో ఎందుకు పనికిరాడు వాడు? ఎందుకు అంటే తమో గుణము ఓ విత్తనం ఉంది, వృక్షంగా మారాలి. అది మామిడి చెట్టు వేస్తే మామిడి వృక్షం వస్తుంది, చింత చెట్టు వేస్తే చింత వృక్షం వస్తుంది. ఇది ఏ రకమైన విత్తు వేస్తే దాన్ని బట్టే కదా ఫలం. కానీ ఈ మూడింటికి కూడా మూడు గుణాలు కావాలి మీకు. మొట్టమొదటి ఏం చేస్తాం, విత్తనాన్ని తీసుకెళ్ళి మట్టిలో పాతి పెడతాం, చీకటిలో అంధకారంలో. ఏమవుతుందో తెలియదు పాపం, దానికి అటువైపు ఏముందో తెలియదు, ఇటువైపు ఏముందో తెలియదు, అటువైపు ఏముందో తెలియదు, మూసేస్తాం, కప్పేస్తాం. కరెక్ట్గా ఆరు గుణాలు అంటారు సాధారణంగా చాలా విత్తనానికి. అది మరి కరెక్టే అవుతే దానికి ఆధ్యాత్మికమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ చాలా ఇచ్చుకోవచ్చు మనం. కానీ మనకి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటి అంటే విత్తనం అక్కడ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం ఆ విత్తనము తన యొక్క స్వాతంత్రాన్ని పూర్తిగా కోల్పోతుంది, గాఢమైనటువంటి చీకట్లో కోల్పోతుంది. ఏమీ కనిపించదు దానికి, సూర్యరశ్మి లేదు, ఏమీ లేదు. అలాగే మెలకు రాకముందు, నిద్రపోయే ముందు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాక మెలకు వచ్చే క్షణానికి ముందు వరకు కూడా విత్తనము చీకట్లో ఎలా ఉంటుందో మనం కూడా అలాగే ఉంటాం, గాఢ నిద్రలో, తమస్సులో. నీళ్లు పడతాయి నీళ్ళుగా, విత్తనం నాటి నీళ్లు పోయిపోతే చెట్టు రాదు, నీళ్లు పడతాయి. మన మీద కూడా నీళ్లు పడతాయి. నాకైతే చిన్నప్పుడు నీళ్లు పడకుండా మెలిసిన క్షణం నాకు గుర్తులేదు. మా బాబాయ్ గారు అయితే నాకు చాలా ఆనందకరమైనటువంటి ఒక ఏమంటారు దాన్ని, సన్మానం ఏర్పాటు చేయలేదు కానీ ఆయన టైటిల్ ఇచ్చాడు, ఆంధ్ర కుంభకర్ణ అని. ఇచ్చేట నిద్రపోతే మరి లేపటం కష్టం, చాలా కష్టం. అప్పుడు ఏం చేస్తారు నిద్రపోయిన వాడిని లేపటానికి? సాధారణంగా మూర్చిపోయిన వాడిని కూడా నీళ్లు చల్లుతారు. ఎందుకు నీళ్లు చల్లుతారో మీకు తెలియదు, ఇందాకే పైన చెప్పాను నేను. నీటికి కోరికలకి చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా దగ్గర సంబంధం ఉంది. నా కోరికలు ఏమీ లేవు కనుక నువ్వు మూర్చలో ఉన్నావు నాయన, ఇదిగో కోరికల యొక్క సంకేతం నీ మీద ప్రసరింపజేస్తున్నాను అనేటటువంటి భావన ఉంది అందులో. అసలు అక్కడ ఆ నీళ్లు చిలకరించటం, ఆ భావన మర్చిపోయాను, చిలకరించేస్తాం. సరే, చిలకరించాం, నీళ్లతో వాడు లేచాడు. ఈ నీరు యొక్క లక్షణం ఏంటి? ఎప్పుడు నీరు పళ్ళ మెరుగు చింత వైపు వెళ్తుంది. రజోగుణం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే తనకుంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన శక్తి ఆడ్యోహం అభిజానస్మి కోన్యోస్తి సదృశ్యమయ. నేను చాలా గొప్పవాడిని, ఎవడున్నారు నాలాంటి వాడు? ఇవాళ వీణి గెలిచాను నేను, రేపు వాణ్ణి గెలవాలి అని ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు. భగవద్గీతలు చెప్తాడు, ఆడ్యోహం అభిజానస్మి కోన్యోస్తి సదృశ్యమయ. వాడు క్యారెక్టరైజేషన్ ఇస్తాడు. ఆ లక్షణాలన్నిటికంటే ముందు మీరు ఆ తమస్సు నుంచి ఆ విత్తనము నిద్ర లేచిన ఒక క్షణము తర్వాత నేను అనే భావన రానంత వరకు అది తురియ స్థితి అంటాం. ఆ తురియ స్థితి గురించి మనం తర్వాత ఆలోచించుకుందాం. కానీ ఇప్పుడు మీరు ఏం ఆలోచించుకోవాలి, నిద్ర లేచాం ఒక సెకండ్లో నేను అనే భావన వస్తుంది. ఆ నేను అనే భావన వచ్చిన మరుక్షణం ఏమైపోతుంది, అన్ని సంబంధాలు దాని మీదకి ఆటోమేటిక్గా ఆపాదించబడతాయి. మీరేం చేయక్కర్లేదు, నేను అనేసరికల్లా నేను టీజేపీఎస్ కాలేజీలోకి నిశ్చులిచ్చానని నాకు వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు సీనియర్స్ వీళ్ళేమో జూనియర్స్ వాళ్ళంతా చదువుతున్నారు అని జరుగుతూ ఉంటుంది. మీరేం భయపడకండి, నేను కూర్చునే ఉంటాను, పడిపోతే అప్పుడు చూద్దాం ఏం చేస్తావు. అంచేత ఈ పాయింట్ అర్థం చేసుకోండి, నేను అనే భావన రావటమే రాజసిక వృత్తి. ఎప్పుడైతే నేను అనేటటువంటి రాజసిక వృత్తి వచ్చిందో దాని మీద అన్ని కోరికలు లేరు పడిపోతుంది తప్ప నేను అనే భావన లేనంత వరకు మీరు కోరాలేరు, మీ కోరికకి అర్థము లేదు. అంచేతే చిన్నపిల్లల కోరికకి మన నవ్వి ఊరుకుంటాం తప్ప ఏమి అనో. అదే మన వాళ్ళు అడిగితే చాలా పోయి గ్లాస్ తీసుకెళ్ళిపోయేదా అని పెద్దవాళ్ళు ఎవరైనా అంటే మనం కాస్త జాగ్రత్త పడతాం వాళ్ళు వెళ్ళేటప్పుడు, ఏమో నిజంగా గ్లాస్ తీసుకెళ్ళిపోతాడేమో అని. అయితే చిన్న పిల్లలు ఎవరైనా వెళ్తే తీసుకెళ్ళిపోమంటాం మనం, ఎందుకంటే మనకి తెలుసు ఆ మాటలో అర్థం ఏమీ లేదని. అందే తప్ప నిజంగా తీసుకెళ్ళదు, ఒకవేళ తీసుకెళ్ళినా నీదే అదేని. ఒక సెకండ్ రెండు ఆ నేను అనే తీవ్రత ఇంకా పట్టుకోలేదు అక్కడ, అర్థమైంది కదా. అది రజోగుణం. ఇవి రెండూ కాకుండా అంటే తమోగుణము రజోగుణము కాకుండా ఊర్ధ్వ లోకాల నుంచి నిరంతరము లోపల ఉన్నటువంటి జీవాత్మకు ఒక సిగ్నల్ అందుతూ ఉంటుంది, దానికి ఎప్పుడు బ్రేక్ ఉండదు. ఆ బ్రేక్ కంటిన్యూటీ అవ్వటం డిస్కంటిన్యూ అవ్వటం దాన్ని మళ్ళీ మీరు సాధన చేసి ఏదో పొందటం అనేది ఏమి ఉండదు. మీకు ఉంటే గుర్తుకు వస్తుంది అది, లేకపోతే మీరు మర్చిపోతారు. నష్టో మోహ స్మృతి లబ్ధ్వ కరిష్యే వచనంతవ అనేటటువంటి ఉచ్చ లోకాల్లో వచ్చేట సూర్యరశ్మి కిరణాలు మళ్ళా పడాలి. భూమిలో ఉన్నటువంటి విత్తనము దాని మీదకి నేను అనేటటువంటి నీరు, దాని మీద మళ్ళా ఉచ్చ లోకాల నుంచి వచ్చేటటువంటి సూర్యరశ్మి, సత్వ రజ తమో గుణాలు. కానీ ఈ మూడు గుణాల వల్ల వాడేం మారదు. అది మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని అనవసరంగా నాలో సత్వగుణం ఉందా లేదా, నాలో రజోగుణం ఉందా లేదా, నాలో తమో గుణం ఉందా లేదని దయచేసి ఆ శాస్త్రాన్ని ఆ సిద్ధాంతాన్ని నేర్పినటువంటి గురువులకి దండం పెట్టేసి వదిలేయండి. ఎందుకంటే సత్వరజస్తమో గుణాలు భూమి నీరు సూర్యరశ్మి ఇవి విత్తనము ఏ విత్తనము ఆ ఫలాన్ని ఇస్తాయి తప్ప ఈ గుణాలు మీలో ఏ మార్పు తీసుకురాలేవు. కనుక దూర్వాస మనిషికి కోపం ఉన్నా ఋషి ఎలా అయ్యాడు అనే ప్రశ్న అడగండి. కోపం ఉన్నా ఋషి అవ్వచ్చు. ఎందుకంటే ఈ గుణాలు వృద్ధికి హెల్ప్ చేస్తాయే తప్ప ఈ గుణాల వల్ల వ్యక్తిత్వ నిర్మాణము జరగదు. అది గుర్తు చేసుకున్నా హర్దిన్నయ జన్మ హర్దిన్నయ మౌత్ అనేది మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అదొక చాలా పెద్ద అర్ధరహితమైనటువంటి వాదము. మరి ఎక్కడ నుంచి వచ్చిందో, ఏ గురువు చెప్పాడో, ఎలా వచ్చిందో, కానీ సాత్విక ఆహారమే తీసుకోవాలి, సాత్వికంగానే ఉండాలి, తమో గుణము పనికిరాదు, రజోగుణము పనికిరాదు, సత్వరజస్తమ గుణాలు మూడు ఉండాలి. మీరు ఉత్తి సూర్యరశ్మి వేసి విత్తనానికి అటు భూమి ఇవ్వకుండా ఇటు నీరు ఇవ్వకుండా ఉంటే ఆ విత్తనం గతి. కానీ మూడు ఇచ్చిన విత్తనము విత్తనంలాగే ఉంటుంది తప్ప ఆ విత్తనం యొక్క స్వభావము మారదు. అది గుర్తుంచుకుని దానికి తగినట్టు మన స్వభావం ఏంటో, మన స్వభావానికి కావలసినటువంటి సత్వగుణ రజస్తమ గుణాలు ఏ పరిమాణములో మనకి కావాలో ఎంచుకుని మనం ఈ జీవితాన్ని నడుపుకోగలిగితే రాత్రి పడుకునేటప్పుడు మీకు వచ్చినటువంటి అనుభూతులలో సత్వ రజస్తమో గుణాలకి అతీతముగా మీకు వచ్చినటువంటి లబ్ధి ఏదైనా ఉంటే అది ఆ జన్మ చిత్తార్థమైనట్టే.